ముప్పయ్యవ అధ్యాయం. మొక్కుబడుల కథాకథనం. మాధవరావు తల్లి మొక్కు గురించి, అంటే తన కోర్కెలేవో నెరవేరాక తను ఏదో ఒక కృత్యం చేయాలి, లేదా దేవుడికి తనదేదైనా వస్తువు సమర్పించాలి అని చేసిన ప్రతిజ్ఞ గురించి, స్వప్నదర్శనం గురించిన ఇతర కథల గురించి చెప్పటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఓ భక్తవత్సల, భక్తులపై ప్రేమ చూపేవాడు, కరుణాలయ, కృపకి నిలయమైనవాడు, సదయా దయాపరుడు సాయినాథ, మీకు నమస్కారం. మీ కేవల దర్శనంతో వ్యధల కబంధహస్తాల్లో నలిగే భక్తులకు సంసారంలోని భయాన్ని మీరు దూరం చేస్తారు, వారి సంకటాలను నశింపచేస్తారు. సత్పురుషులు శిరసుపై ధరించిన రత్నం, అంటే మహాత్ముల్లో శ్రేష్ఠులైన సాయినాథ, మొదట మీరు ఆకార గుణరహితంగా ఉన్నారు, తరువాత భక్తుల భావభక్తి అనే దారాలకు కట్టుబడి ఆకారము గుణాలతో సహా ప్రకటమైనారు. ఇక్కడ గుణం అనే శబ్దానికి శ్లేష అంటే స్వభావము, దారము అనే రెండు అర్థాలున్నాయి. తమ భక్తులను ఉద్ధరించటమనే పని తప్ప మహాత్ములకు మరో పనే ఉండదు. మీరు మహాత్ముల కూటమికే గురువు. అలాంటప్పుడు మీరు ఆ కార్యాన్ని వదలటమన్న ప్రశ్నే లేదు. మీ రెండు పాదాలను పట్టుకున్న వారి పాపాలన్నీ నశిస్తాయి. పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయంగా నిష్కంటకంగా అవుతుంది. మీ చరణాలు గుర్తొచ్చి కాశీలాంటి గొప్ప క్షేత్రాల్లో ఉండే బ్రాహ్మణులు కూడా షిరిడీ వస్తారు. గాయత్రీ మంత్రాన్ని పురశ్చరణ, దాన్ని సిద్ధింపచేసుకోవటానికి చేసే శాస్త్రోక్త అనుష్ఠానం చేస్తారు, లేదా పురాణ గ్రంథాలు చదువుతారు. శుద్ధి చేయటమనే విధి జరగనటువంటి ఏమాత్రం శక్తి లేని మాకు ఇక భక్తి అనే ఆలోచన ఏముంటుంది? సర్వులు మమ్మల్ని వదిలేసినప్పటికీ సాయిబాబా మాత్రం మమ్మల్ని దూరం చెయ్యరు. ఆయన ఎవరిపై కృప చూపిస్తారో వారికి ఊహకందనంత గొప్ప సామర్థ్యం ప్రాప్తిస్తుంది. ఆత్మ, అనాత్మ, ఆత్మ నుంచి వేరైన ఇతర వస్తువుల్లోని తేడా తెలుసుకోగల లాభము, దానితో పాటు ఆత్మజ్ఞానం అనే లాభం కూడా కలుగుతుంది. సాయిబాబా నోటి వెంట వచ్చే మాటలు వినాలన్న ఆతృతతో భక్తులు పిచ్చివాళ్లైపోయి ఆయన ప్రతి ఒక్క మాటని తమ మనసుల్లో ముద్రించుకుంటారు. శ్రద్ధతో ఆ మాటల్లోని ప్రతి అక్షరాన్ని నిజంగా అనుభవిస్తారు. తమ భక్తుల మనసుల్లోని ఇచ్ఛ సాయిబాబాకి పూర్తిగా తెలుసు. అది నెరవేర్చటానికి ఆయనే సమర్థులు. కనుకే ఆయన భక్తులు కృతార్థులవుతారు, తమ కార్యసిద్ధిని ప్రాప్తింపచేసుకుంటారు. ఓ సాయినాథ, పరుగున వచ్చి నన్ను కలవండి. మీ చరణాల్లో నేను మస్తకం పెడుతున్నాను. నా అపరాధాలన్నీ మరిచిపోండి. ఈ దాసుడి చింతలను దూరం చేయండి. ఈ ప్రకారంగా సంకటాలతో పీడించబడే భక్తులు సాయినాథుని స్మరణ చేసినప్పుడు వారి భయగ్రస్త చిత్తాలకు శాంతినిచ్చేవారు ఆయనొకరే. దయామృత సాగరులైన సాయినాథులు నాపై కృపాసుధా జలపాతాలు వర్షించినందువల్లనే ఈ శుభప్రదమైన గ్రంథాన్ని చదువరుల ముందు నేను పెట్టగలుగుతున్నాను. లేకపోతే ఈ గ్రంథాన్ని రచించటానికి నాకున్న అర్హత ఏపాటిది? అసలు ఈ బాధ్యతను ఎవరైనా తీసుకునేవారేనా? ఆయనే ఆ బాధ్యతను తీసుకున్నారు. కనుక ఇక నా తలపై భారమేముంటుంది? నా వాణిని ప్రకాశింపచేయగలవారు, నా మనసుని ముసిరిన అజ్ఞానమనే అంధకారాన్ని నాశనం చేయగల సాయి సమర్థులనే చిన్మయ దీపిక నా వద్ద ఉన్నప్పుడు నేను మనసులో శంకను ఎందుకు పెనవేసుకోవాలి? అత్యంత కృపామృత సాగరులైన ఆ ప్రభువుపై నాకున్న విశ్వాసం వల్ల నాకు కొంచెం కూడా బాధ అనిపించలేదు. నా మనసులోని కోరిక నెరవేరింది. ఈ గ్రంథం ఆయన కృపాప్రసాదమే. ఈ గ్రంథమనే సత్పురుషుల సేవ అంటే నా పూర్వజన్మలోని పుణ్యసంగ్రహమే. దేవా, మీకు చేసే ఈ సేవ వల్ల నేను అదృష్టవంతుణ్ణి ధన్యుణ్ణి అయ్యాను. గడచిన అధ్యాయంలో ఎంతో దయాపరులైన సాయినాథులు తమ భక్తులకు అనేక రకాలుగా అనుభవాలిచ్చి ఎలాంటి శిక్షణ ఇచ్చేవారో మీరు విన్నారు. ప్రస్తుతపు అధ్యాయంలో సప్తశృంగిదేవి యొక్క ఓ ఉపాసకుడి మధురమైన ఆనందదాయకమైన కథను వినండి. దేవుడు, దేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం చేయటమనేది ఓ చమత్కారం. దాన్ని పరిశీలనాత్మక దృష్టితో చూడండి. సాయి మహారాజు కథలు అనేకం, ఒకదానికన్నా మరోటి అద్భుతం. ఈ కథ వినసొంపుగా ఉంటుంది. జాగ్రత్తగా వింటే సంతోష సౌవర్ణ వీధుల్లోకి నెట్టే తృప్తి మీకు కలుగుతుంది. మీకు సాయిబాబా మహిమ, వ్యాపకత తెలుస్తాయి. విమర్శకులు, తర్కాలు చేసేవాళ్ళు, వాదవివాదాలు చేసేవాళ్ళు ఈ కథలు పట్టించుకోకండి. ఇక్కడ వాద ప్రతివాదాలొద్దు, అపారంగా గాఢ ప్రేమ కావాలి. ఈ కథను వినేవారు జ్ఞానులై ఉండాలి, భావుకులై ఉండాలి, శ్రద్ధాపరులు, నిష్ఠావంతులు అయి ఉండాలి, మహాత్ముల సేవకులై ఉండాలి. ఇతరులకి కథలు అబద్ధం అనిపిస్తాయి. సాయినాథుల లీలలనే ఈ కల్పవృక్షం ఫలపుష్పాలతో నిశ్చయంగా విరగబడి ఉంది. గొప్ప అదృష్టవంతులైన భక్తులే ఈ ఫలపుష్పాదులను ఆ వృక్షం నుంచి కిందకు దింపగలుగుతారు. ఈ పరమ పవిత్రమైన కథ పరమార్థం మీద కోరిక పెట్టుకునే వారికి మోక్షాన్ని ప్రాప్తింపచేయగల సమస్త సాధనాలలో ముఖ్యమైన సాధన. అందరికీ శ్రేయస్సు కలిగించగలది. జడజీవులను సహజంగా ఉద్ధరించగల ఈ సాయి కథామృత పానం జగత్తులో జనులకు తృప్తి కలిగించగలది. మోక్షాన్ని కోరుకునేవారికి మోక్ష సాధన. ఇక్కడ ఒక కథను చెప్తుంటే మరెన్నో కథలు గుర్తొస్తున్నాయి. కనుక హేమాడ్పంత్ శ్రోతలను వినమని నమ్రతతో కోరుకుంటున్నాడు. అలా ఒక్కొక్క కథను చెప్తుంటే సాయి లీలామృత రసంలోని మాధుర్యం పెరిగి సంసారమనే బడబానలంలో బాధలు పడేవారికి తృప్తి కలుగుతుంది. సాయి యొక్క కార్యదక్షత ఇదే. నాసిక్ జిల్లాలోని వణి అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే పూజారి ఓ దేవిని పూజిస్తుండేవాడు. ఆ దేవి పేరు సప్తశృంగి. పూజారి మనసులో చాలా అస్థిరత చోటు చేసుకుంది. భయంకర కష్టాల కొలిమిలో కాలిపోతూ సంసారంలో బాధలు పడ్డాడు. సంసార దారుణి చక్ర పరిభ్రమణతో మనసు బొంగరంలాగా గిరగిరా తిరుగుతుంది. శరీరం ఇటూ అటూ తూలుతుంది. శాంతి క్షణమైనా ఉండదు. కనుక దుఃఖితుడైన కాకాగారు చింత నుంచి విముక్తి పొందటానికి దేవాలయానికి పోయి దేవి కరుణను యాచించాడు. అతను మనసులో చేసుకున్న ప్రార్థనను విని అతని భావభక్తిని చూసి దేవి ప్రసన్నురాలైంది. అదే రాత్రి అతనికి వచ్చిన ఆ కలేమిటో, ఆ చమత్కారమేమిటో శ్రోతలు వినాలి. దేవి సప్తశృంగి మాత కాకాగారి స్వప్నంలోకొచ్చి ఇలా అంది, నువ్వు బాబా దగ్గరికెళ్ళు, నీ మనసుకి శాంతి కలుగుతుంది. ఈ బాబా ఎవరు, ఎక్కడుంటారు అన్న వివరాలు దేవి చెప్తుందని కాకా మనసులో ఉత్సాహపడ్డాడు. కానీ అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. కళ కూడా వెంటనే ముగిసింది. అతని జిజ్ఞాస మాత్రం అలాగే ఉండిపోయింది. దేవి చెప్పిన ఈ బాబా ఎవరు అని కాకాగారు ఆలోచించారు. ఈ బాబా అంటే బహుశా త్ర్యంబకేశ్వరుడై ఉండాలని కాకాగారి మనసుకి నిశ్చయంగా అనిపించింది. త్ర్యంబకేశ్వరుని దర్శనం చేసుకోవటానికి అతను వెంటనే అక్కడికి వెళ్ళాడు. కానీ అతని మనసులోని అశాంతి చల్లారలేదు. కాకాగారు త్ర్యంబకేశ్వరంలో 10 రోజులున్నాడు. కానీ చివరి వరకు అతని ఉదాసీనత పోలేదు. అతని మనసులోని క్షోభ ఏమీ పోలేదు. అస్వస్థత శాంతించలేదు. పైగా రోజురోజుకి నిరుత్సాహం పెరిగిపోయింది. రోజు ఉదయాన్నే స్నానం చేసి రుద్రాధ్యాయ ఆవర్తన చేసి శివలింగం మీద సతతము అభిషేక ధారలను వర్షించేవాడు. కాని మనసులో అశాంతి అలాగే ఉండేది. కాకాగారు వణికి తిరిగి వచ్చాడు. దేవీ దగ్గరికి మళ్ళీ వెళ్ళి అత్యంత దయనీయంగా ప్రార్థిస్తూ ఇలా అన్నాడు, త్రయంబకేశ్వరానికి నన్నెందుకు పంపించావు? ఇప్పటికైనా నా మనసుని స్థిరం చేయి. ఈ వ్యర్థమైన ప్రయాణాలు ఆపేసేయి. దేవి ఆ రాత్రి మళ్ళీ అతనికి దర్శనమిచ్చి ఇలా అంది, నేను బాబా అన్నది షిరిడీలోని సమర్థ సాయిబాబా గురించే. నువ్వు అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకెళ్లావో అర్థం కావటం లేదు. కాకాగారు అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు, ఈ షిరిడి ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళటం ఎలాగో అదేమీ అర్థం కావటం లేదు. కానీ సత్పురుషుల మహాత్ముల చరణాల్లో ఆసక్తిని, వారి దర్శనం చేసుకోవాలని మనసులో కోరికను పెట్టుకుంటే వాళ్ల ఉత్తమ ఇచ్ఛను సత్పురుషులే కాదు ఈశ్వరుడు కూడా నెరవేరుస్తాడు. సత్పురుషులే ఈశ్వరుడు, ఇద్దరిలో కొంచెం కూడా భేదం లేదు. అంతేకాదు, ఇద్దరిని వేరు అనటమే ద్వైతం. మహాత్ములు, ఈశ్వరుడు ఇద్దరూ నిరంతరం ఐక్య రూపంతోనే ఉంటారు. నేను నా స్వంత ఇచ్ఛతో మహాత్ముల దర్శనానికి వెళ్తాను, నా మనసులోని కోరికను నెరవేర్చుకుంటాను అని అనటం కేవలం అహంకారము, గొప్పలు చెప్పుకోవటము అవుతుంది. సత్పురుషుల చేతలు అతర్క్యం. సత్పురుషుల మనసుకి అనిపించకపోతే అసలు వాళ్ల దర్శనానికి ఎవరైనా పోగలరా? ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ల సత్తా లేకపోతే చెట్టు ఆకైనా కదలదు. దర్శనం చేసుకోవాలనే ఉత్కంఠ, తీవ్ర భావన, మనసు నిండా నిష్టపెట్టుకున్న ఆ భక్త శ్రేష్ఠులకి స్వానంద గంగాఝరీ తరంగాల్లో తేలియాడే అనుభవం అపరిమితంగా లభిస్తుంది. సాయిబాబా దర్శనానికి ఎలా పోవాలి అన్న చింత కాకాగారి మనసుని పట్టి పీడించింది. అయితే ఇక్కడికి అతని చిరునామాని వెతుకుతూ షిరిడీ నుంచి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి మాత్రం సామాన్యుడా, అందరికంటే అతను బాబాకెంతో ప్రేమాస్పదుడు. అతని పేరు మాధవరావు. అతనికి వంశపారంపర్యంగా వచ్చిన పేరు దేశ్పాండే. అతను తప్ప ఇతరులెవరూ బాబా వద్ద అంత చనువుగా ఉండేవారు కాదు. అతను ఎప్పుడూ బాబాతో ప్రేమగా, చిలిపిగా కలహిస్తుండేవాడు. ఆయన్ని అరే ఒరే అనేవాడు. కడుపున పుట్టిన బిడ్డలా అతనికి విలక్షణ ప్రేమ ఉండేది. అలాంటి ఆ అతిథి ఆ క్షణంలో వణికి వచ్చాడు. మాధవరావుకి చిన్నతనంలో జబ్బు చేసినప్పుడు అతని తల్లి సప్తశృంగీదేవికి మొరపెట్టుకుందిట, వీణ్ణి నీ ఒడిలో పెట్టాను, వీణ్ణి బతికించటం చంపటం నీ చేతిలోనే ఉంది, నా బిడ్డ బాగైతే నిశ్చయంగా నీ పాదాల్లో పెడతాను అని దేవికి మొక్కుకున్నప్పుడు పిల్లవాడికి నయమైంది. వైద్యుడేమిటి, దేవుడేమిటి, పని అయిపోయాక వాళ్ళని మర్చిపోతాం. మొక్కు అనేది కష్టాలున్నంతవరకే గుర్తుంటుంది, అది ఒకవేళ తీర్చకపోతే భీతికి కారణమవుతుంది. సరే, ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు తల్లి మొక్కుని మర్చిపోయింది. చివరికి తన మరణ సమయంలో ఆమె మాధవరావుకిలా చెప్పింది, ఆ మొక్కు మొక్కి ఎన్నో సంవత్సరాలైంది, తీర్చాలనుకుంటూనే నాకీరోజు వచ్చేసింది, ఇంకా ఆలస్యం చేయవద్దు, దేవీ దర్శనానికి వెంటనే వెళ్ళు. అలాగే ఓసారి ఆ తల్లి రెండు స్తనాలకి చర్మవ్యాధి వచ్చింది. భరించరానంత బాధ కలగటం వల్ల ఆమె దేవికి మరో మొక్కు మొక్కుకుంది, నీకు నేను సాష్టాంగం చేస్తున్నాను, ఈ యాతన నుంచి నీవు నన్ను తప్పిస్తే రెండు వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను. తీర్చుకుందామనుకుంటూనే ఆ మొక్కు కూడా అలాగే ఉండిపోయింది. అది కూడా ఆ తల్లికి మరణ సమయంలోనే గుర్తొచ్చింది. దీన్ని గురించే బబ్యాకి, మాధవరావుని అతని తల్లి బబ్యా అనేది, గుర్తుచేసి మొక్కు తీరుస్తానని మాట తీసుకుని వాసనారహితురాలై ఏ వాసన మిగలనటువంటి స్థితిలో మరణించి హరిచరణాల్లో లీనమైంది. తరువాత శ్యామా పోదాం పోదాం అనుకుంటుండగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు కూడా ఆ విషయం మర్చిపోయాడు. ఆ మొక్కు తీరకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రకారంగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. షిరిడీలో ఏం జరిగిందో చూడండి. ఒక జ్యోతిష్కుడు ప్రయాణం చేస్తూ చేస్తూ అక్కడికొచ్చాడు. అతనికి జ్యోతిష్శాస్త్రాన్ని గురించి గాఢమైన జ్ఞానం ఉంది. భూత భవిష్య వర్తమానాలు అతనికి తెలుసు. అనేక ప్రశ్నలను అడిగినప్పుడు వాటికి సమాధానాలు చెప్పి అతను గ్రామస్థుల నుంచి మంచి మెప్పు పొందాడు. శ్రీమాన్ కేశవరావు బుట్టి మొదలైన అనేకుల ఎదుట జరగబోయే విషయాలు చెప్పి అందరికీ అతను తృప్తి కలిగించాడు. మాధవరావు చిన్న తమ్ముడు బాపాజీ తన భవిష్యత్తుని అడిగినప్పుడు ఆ జ్యోతిష్కుడు వారి మీద దేవి కోపించిందని చెప్పాడు. అతను ఆ తరువాత ఇలా అన్నాడు, మీ అమ్మ తను మొక్కిన మొక్కును మీ అన్నయ్యని తీర్చమని తన మరణ సమయంలో చెప్పింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చకపోవటం వల్ల దేవి మీకు ఎన్నో కష్టాలను కలిగిస్తోంది. మాధవరావు ఇంటికొచ్చాక బాపాజీ అతనికి సంగతంతా చెప్పాడు. అది విని మాధవరావుకి అసలు విషయం గుర్తొచ్చింది. కంసాలిని పిలిచి రెండు వెండి స్తనాలను చేయించాడు. అవి తీసుకుని అతను మసీదుకి వెళ్ళాడు. బాబాకి సాష్టాంగం చేసి ఆ రెండు వెండి స్తనాలను ఆయన ముందు పెట్టి ఇలా అన్నాడు, ఈ మొక్కును తీర్చండి, మీరే మాకు సప్తశృంగి, మీరే మాకు దేవి. ముందు మొక్కుకున్న విధంగా ఇచ్చే మొక్కుబడిగా వీటిని తీసుకోండి, ఇవి తీసుకుని శాంతించండి. దానికి బాబా ఇలా అన్నారు, సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఆమెది ఆమెకే ఇవ్వు, నీ చేత్తో ఈ సుందర స్థనాలను ఆమె చరణాలపై పెట్టు. బాబా అన్న మాటలు విని మాధవరావు మనసుకి కూడా అదే ఆలోచన వచ్చి అతను దేవీ దర్శనానికి వెళ్లటానికి నిశ్చయించుకుని ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను బాబా దర్శనం చేసుకున్నాడు. శుభ ఆశీస్సులను కోరి విభూతి ప్రసాదాన్ని ఆయన అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగికి వచ్చాడు. తన పూర్వజుల నాటి నుంచి వస్తున్న కుల పురోహితుణ్ణి వెతుకుతూ వెళ్ళాడు. అదృష్టవశాత్తు అతను అలా సహజంగా కాకాగారింటికి వచ్చాడు. సాయిబాబాను వెంటనే దర్శనం చేసుకోవాలన్న కోరిక కాకాగారి మనసులో ఉన్నప్పుడే ఈ మాధవరావు వచ్చి కలవటం జరిగింది. ఇదేమన్నా చిన్న విషయమా, మీరెవరు, మీరెక్కడ్నుంచి వచ్చారు అని అడిగినప్పుడు అతను షిరిడీ నుంచి వచ్చాడని తెలిసింది. అతని ఆనందానికి పరిమితి ఎక్కడా. వారిద్దరూ అమాంతం కౌగలించుకున్నారు. అలా వారిద్దరూ ఆనందించి సాయిబాబా లీలలను ముచ్చటించుకున్నారు. శ్యామ మొక్కు కార్యక్రమం అయిపోగానే ఉపాధ్యాయుడు షిరిడీకి బయలుదేరాడు. మాధవరావు లాంటి వారి సాంగత్యం, అందులోనూ అది కోరకుండానే లభించటం వల్ల ఆ పురోహితుడు ఆనందంతో పొంగిపోయాడు. అతను షిరిడీ వెళ్లాలని అనుకున్నాడు. శ్యామ మొక్కు తీర్చిన తరువాత మొదట తన మనసులో కోరుకున్నట్లు ఆ ఆతృత తపనలతోనే కాకాగారు బయలుదేరారు. షిరిడీ వద్ద గోదావరి తీరానికి వచ్చారు. అక్కడి నుంచి వెంటనే షిరిడీ వచ్చారు. రాగానే గొప్ప ప్రేమతో ఉత్సాహంతో సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. కాకాగారు బాబా చరణాలకి నమస్కరించారు. అశ్రుపూర్ణ నయనాల నుంచి జలజల కారే కన్నీటితో వాటిని కడిగారు. దర్శన సుఖంతో సంపన్నమైనారు. అతని మనసుని పెనవేసిన అశాంతి తొలగి ప్రశాంతి కలిగింది. ఏ కారణంతో దేవి కల్లోకి వచ్చిందో ఆ సమర్థ సాయినాథుని తన కళ్లతో చూసి కాకాగారు నిజంగా సుఖించారు. అతని మనోరథం నెరవేరింది. సరే, సాయి దర్శనంతో కాకాగారు సుఖ సంపన్నులైనారు. అతని చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి. ఆనందం చిందులు వేసింది. బాబా అత్యంత కృపను వర్షించటంతో అతని మనసు నిజంగా నిశ్చింతగా అయ్యింది. అతని మనసులోని చాంపల్యం నశించిపోయింది. అతను అబ్బురపడసాగాడు. తనను తానే ప్రశ్నించుకున్నాడు, ఈయన కరణి ఎంత అద్భుతం, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏమీ ప్రశ్నించనూ లేదు, ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు, కేవల ఈయన దర్శనంతోనే సుఖం కలిగింది, నా మనసులోని చాంచల్యం ఆయన కేవల దర్శనంతోనే శాంతించింది, నాకు అలౌకిక సుఖం సమృద్ధిగా ప్రాప్తించింది, దీన్నే కాబోలు దర్శనమహిమ అని అంటారు. కాకాగారి దృష్టి బాబా పాదాలపై లగ్నమైంది. అతని నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. బాబా గురించిన విశేషాలను చెవులారా విని అతనికి పట్టరానంత ఆనందం కలిగింది. పూజారి కాక భావభక్తితో సాయి సమర్థులను శరణన్నాడు. తన మనసులో సుఖశాంతులను మళ్లీ పొంది మునుపటి చంచల వృత్తిని మరిచిపోయాడు. ఈ ప్రకారంగా కాకాగారు షిరిడీలో 12 రోజులుండి సుస్థిర మనసుతో సప్తశృంగికి తిరిగి వెళ్లారు. కల నిజమవ్వాలంటే కూడా ఆ కల తెల్లవారుజామున వచ్చి ఉండాలి. అలాంటి సమయంలో వచ్చిన కలలే సఫలమవుతాయి, వేరే సమయాల్లో వచ్చిన కలలు వ్యర్థమవుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ షిరిడీ స్వప్నాలు ఎక్కడ ఎప్పుడొచ్చినా భక్తులకవి ఏ అవాంతరాలు లేకుండా అనుభవాన్ని కలిగిస్తాయి. దీన్ని గురించి ఓ చిన్న సంగతి శ్రోతలకు చెప్తాను. అది వింటే వారి మనసుకి గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది, బాబా కథలు వినాలన్న ఉత్సాహం మరింతగా కలుగుతుంది. ఓ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా కాకా దీక్షిత్తో ఇలా అన్నారు, గుర్రబ్బండి చేసుకుని రహతాకి వెళ్ళు, ఖుషాల్ బావుని తీసుకురా. అతన్ని చూసి చాలా రోజులైంది, అతన్ని చూడాలనిపిస్తోంది, కనుక అతన్ని తీసుకురమ్మని నిన్ను పంపించానని అతనితో చెప్పు. దీక్షిత్ ఆ ఆజ్ఞను శిరసా వహించి గుర్రబ్బండి చేసుకుని వెంటనే రహతాకి వెళ్ళాడు. ఖుషాల్ బావు కలిసిన వెంటనే అతనితో తన రాకకి కారణం చెప్పాడు. బాబా కబురందుకున్న ఖుషాల్ బావుకెంతో ఆశ్చర్యం కలిగింది. అతనిలా అన్నాడు, ఇప్పుడే నేను నిద్రపోయి లేచాను, నిద్రలో కూడా బాబా నాకు ఇదే ఆజ్ఞ ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి అలా చేరగిలపడి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కళ్ళు మూతలు పడగానే బాబా నాతో స్వప్నంలో ఇప్పుడే షిరిడీకి బయలుదేరు అన్నారు. నా కోరిక బలపడింది, కానీ ఏం చేయను, దగ్గర్లో గుర్రం లేదు, కనుక పిల్లవాణ్ణి ఆ విషయం కనుక్కురమ్మని పంపాను. పిల్లవాడు అలా ఊరు బయటకు వెళ్ళాడు, ఇలా మీ గుర్రబ్బండి వచ్చింది. దానికి దీక్షిత్ పరిహాసంగా ఇలా అన్నాడు, కనుకే బాబా నన్ను పంపించారు, మీరక్కడికి నాతో వస్తానంటే బయట బండి సిద్ధంగా ఉంది. అప్పుడు ఖుషాల్ బావు మనసంతా ఆనందంతో నిండిపోగా దీక్షిత్తో పాటు షిరిడీ వచ్చాడు. తాత్పర్యం ఏమిటంటే, ఖుషాల్ బావుని కలవాలన్న బాబా మనసులోని కోరిక నెరవేరింది. ఖుషాల్ బావుకి కూడా బాబా చేసిన ఈ లీలను చూసి కంఠం రుద్ధమైంది. ఓసారి ముంబాయిలో నివసించే రామ్లాల్ అనే పేరుగల ఓ పంజాబీ బ్రాహ్మణుడికి బాబా స్వప్నదర్శనమిచ్చారు. దిగ్ అంటే ఆకాశం, వాయు, రవి, వరుణుల అంటే జలదేవతల అనుగ్రహ ప్రభావంతో లోపలి విషయాల గురించి బయటి విషయాల గురించి జ్ఞానం కలుగుతుంది. దాన్ని జాగ్రదావస్థ అంటారు. సర్వ ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు జాగ్రదావస్థలో మనసులో ముద్రింపబడిన విషయాలు మేల్కొని గ్రాహ్య అంటే స్వీకరించటానికి యోగ్యమైన విషయాలు, గ్రాహక వాటిని స్వీకరించేవారు రూపంలో మనసులోకి వస్తాయి. అలా ఉంటుంది స్వప్న లక్షణం. కానీ రామ్లాల్ స్వప్నం విలక్షణమైనది. అతనికి బాబా రూపము గుణము తెలియవు, అతను ఎన్నడూ ఆయన్ని దర్శించలేదు. అయినా అతనితో బాబా నా దగ్గరకు వచ్చి వెళ్ళు అన్నారు. ఆకారంలో ఆయన సాధువులా అనిపించారు, కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. రామ్లాల్ మేల్కొని సుదీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఆ సాధువు దగ్గరకెళ్లాలని అతని మనసుకి అనిపించింది, కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. తమ దర్శనానికి ఎలా పిలిపించుకుంటారో అది మాత్రం ఆయనకే తెలియాలి. అదే రోజు మధ్యాహ్నం దారి వెంట అలా వెళ్తుంటే ఒక దుకాణంలోని చిత్రాన్ని చూసి రామ్లాల్ మనసులో తళుక్కున మెరుపు మెరిసినట్లయింది. తనకి స్వప్నంలో కనిపించిన రూపం అదే అని అతనికి అనిపించింది. వెంటనే అతను ఆ దుకాణదారుడి వద్దకు వెళ్ళి అడిగాడు. తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తూ, ఈయనెవరు, ఎక్కడుంటారు అని అడిగినప్పుడు, ఆయన సాయి సమర్థులని, షిరిడీలో ఉంటారని తెలిసాక రామ్లాల్ శాంతించాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. రామ్లాల్ షిరిడీ వెళ్ళాడు. బాబా వద్ద ఆయన సమాధి వరకు అక్కడే ఉండిపోయాడు. తమ భక్తుల కోరికలు నెరవేర్చాలి, వారిని దర్శనం కోసం రప్పించాలి, వారి స్వార్థాన్ని, ప్రపంచంలోని శ్రేయస్సు, పరమార్థాన్ని ఈశ్వర సాధన అనే నాలుగు పురుషార్థాలు సాధింపచేయాలి అన్నదే బాబా ఉద్దేశం. నిజానికి ఆయన స్వయంగా సదా సర్వదా అవాప్తకాములు, సర్వ ఇచ్ఛలు నెరవేరినటువంటి వారు, నిష్కాములు, స్వార్థరహితులు, నిరహంకారులు, మమకార రహితులు, దేని పట్ల మమకారము మోహము లేనివారు. అయినా భక్తుల కోర్కెలు నెరవేర్చటానికే వారు అవతరించారు. క్రోధమనే గాలి కూడా సోకని వారికి ద్వేషమనే దానికి చోటుండదు. స్వార్థపరుల వైపు ఆయన కన్నెత్తి చూడరు. వారికి నిస్వార్థులపైనే ప్రేమ ఉంటుంది. అదే వారికి జీవితంలో శ్రేష్టము, అంతిమ సాధ్యము. వారు ధర్మం గురించి ప్రస్తావించకుండా క్షణంపాటైనా వ్యర్థమైన మాటలు మాట్లాడరు. వారే నిజమైన సాధువులు. సారాంశం, నా చేయి పట్టుకొని బాబా తమ చరిత్రను వ్రాయించటంలో ఉద్దేశం ఏమిటంటే, తమ భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలనే. కనుక హేమాడ్పంత్ ఎంతో వినయంతో శ్రోతలను కోరుతున్నాడు, మీరు ఈ సాయి సచ్చరితను శ్రద్ధతో భక్తిపూర్వకంగా వినండి, దానివల్ల మీ మనసుకి శాంతి లభిస్తుంది, దురాచరణ పట్ల ఉదాసీనత కలుగుతుంది, సంసారం నుంచి పూర్తిగా ముక్తినిచ్చే సాయి చరణాల్లో భక్తి కలుగుతుంది. సరే, రాబోయే అధ్యాయంలో మానస సరోవరానికి వెళ్తున్న సన్యాసి విజయానందుడికి బాబా చరణాల్లో ముక్తి లభించటం గురించిన కథ వస్తుంది. భక్తుడు బాలారాం మాన్కర్కి కూడా బాబా అలాంటి విశ్రాంతినే ఇస్తారు. తాత్యాసాహెబ్, నూల్కర్, మేఘుడు వీరి కోర్కెలను కూడా సాయిబాబా యథేచ్ఛగా తీరుస్తారు. ఇంతేకాదు, పులిలాంటి క్రూర జంతువుకి కూడా బాబా తమ చరణాల్లో స్థానమిస్తారు. అలా సాయిబాబా యొక్క అగాధ లీలలను వినటానికి దుర్లభమైన మంచి అవకాశము, ఆనందదాయకమైన సందర్భము వస్తాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని మొక్కుల కథాకథనమనే పేరుగల 30వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 30వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ ఈ అధ్యాయంలోనూ, దీనికి ముందు 2 అధ్యాయాల్లోనూ భక్తులకు కలిగిన దృష్టాంతమనే స్వప్నాల గురించే ఉంది. అలాంటి స్వప్నాలు, వ్యావహారికంలో ఎప్పుడు వచ్చే స్వప్నాలు, వీటిలో ఉన్న తేడా ఏమిటో, దాన్ని గురించిన వివేచనను ఇక్కడ చేయటం ప్రయోజనకరం. మేల్కొన్నప్పుడు తాము ఏ విషయాన్ని చూస్తారో, అనుభవిస్తారో, తమ మనసుల్లో తమ తమ స్వభావానుసారం ఆలోచనల ప్రకారం ఏది గాఢంగా ముద్రించుకుని ఉంటుందో అదే వాళ్ళు స్వప్నాల్లో చూస్తారు. ముఖ్యంగా స్వప్నంలో వచ్చే అనుభవాల్లో తమ మూల స్వభావానికి, స్వప్నంలో కనిపించే వ్యక్తులు లేదా పదార్థాలకు భావపరమైన సంబంధం ఉంటుంది. ఉదాహరణకి, మనకి ఒకనొక వ్యక్తిపై ప్రేమ ఉంటే అతని స్వరూపం స్వప్నంలో కళ్ళ ముందు కనిపించి మనకి ఆనందం కలుగుతుంది. అయితే ఒకనొక వ్యక్తి పట్ల తిరస్కారం, వైరం, భయం ఉంటే అప్పుడు స్వప్నంలో మనం వారితో కలహిస్తాం, వాదిస్తాం లేదా భయపడి పారిపోతాం. కొన్నిసార్లైతే కల్పన మరింతగా పెరగటం వల్ల స్వప్నాల్లో మనం సంబంధం లేని ఎవరో వ్యక్తుల్ని, సంఘటనలని చూస్తాం. వీటితో తరువాత జాగ్రత్తావస్థలో మనకి ఎలాంటి సంబంధము ఉండదు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. యోగాయోగాలతో సంభవించే ఈ ఘటనల మీద కొందరికి అభిప్రాయం ఉంటుంది. ఇది 100% ఖచ్చితంగా జరుగుతుందని అనటానికి వీల్లేదు. దృష్టాంతాల పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు. మొదట దృష్టాంతం మన ఆరాధ్య దేవత నుంచో, సద్గురువు నుంచో, లేదా ఏదో ఒక మహనీయుడు నుంచో వస్తుంది, సాధారణ మానవుల నుంచి కాదు. దృష్టాంతంలోని స్వప్నంలో తమకు శ్రద్ధ, ప్రేమ ఉన్న వ్యక్తులు ఎదురుగా కనిపిస్తారనటంలో సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఇంతకుముందు ఎన్నడూ చూడని వ్యక్తులు కూడా మన ఎదుటకి వస్తారు, ఏదో ఆదేశాలిచ్చిపోతారు. ఈ అనుభవం లేదా దృశ్యానికి ఇదివరకటి తమ జాగ్రత్తావస్థతో సంబంధం ఉండాలని లేదు. కానీ మళ్ళీ మేల్కొన్న తర్వాత దృష్టాంతంలో చూసిన సంఘటనల ఆదేశాలు 100% అనుభవంలోకి వస్తాయి. శాంతాక్రూజ్లోని లక్ష్మీచంద్ స్వప్నంలో భక్త బృందంతో పరివేష్టితుడైన గడ్డంతో ఉన్న ఒక సాధువుని చూశాడు. తరువాత ఆయన చిత్రాన్నే అతను దాసగణు సంకీర్తనలో చూశాడు. అతను షిరిడీలో బాబా దగ్గరికెళ్ళాడు, సుఖించాడు. బర్హాన్పూర్ స్త్రీ స్వప్నంలో ఇదివరకెన్నడూ చూడని సాయి మహారాజు వచ్చారు. పులగం అడిగారు. భర్తని తీసుకుని ఆమె షిరిడీ వెళ్ళింది. పులగం నైవేద్యాన్ని ముందు పెట్టగానే బాబా ఆ పళ్ళాన్ని రెండు చేతులతో పట్టుకున్నారు. పులగాన్ని ముద్ద మీద ముద్ద తీసి ఎన్నడూ దాని మొహం చూడనట్లు నోట్లో కుక్కున్నారు. శివభక్తుడు మేఘుడికి స్వప్నంలో బాబా గోడమీద త్రిశూలం చిత్రాన్ని గీయమని ఆజ్ఞాపించారు. వెంటనే మర్నాడు పూణే నుంచి అనుకోకుండా వచ్చిన శివలింగం అతనికి బాబా వద్ద నుంచి లభించింది. మద్రాసు నుంచి వచ్చిన భజన బృందంలోని వ్యక్తికి స్వప్నం వచ్చింది. అందులో సాయిబాబాతో ప్రశ్నోత్తర సంవాదం జరిగింది. మేల్కొన్న తర్వాత సాయిబాబా మీద ఉన్న సంశయ వృత్తి పోయి ఆయన చరణాల్లో ఇతనికి భక్తి కుదిరింది. ఇదేమైనా సాధారణ స్వప్నమా? రఘునాథరావు టెండూల్కర్కి జీతంలో సగమైనా పెన్షన్గా లభిస్తుందా లేదా అన్న చింత కలిగింది. సాయిబాబా అతని భార్య స్వప్నంలోకి వెళ్ళి అతనికి 100 రూపాయలు పెన్షన్ ఇస్తే సరిపోతుందా అని అడిగినప్పుడు ఆమె, ఇదెందుకు అడుగుతున్నారు, మాకు మీపై విశ్వాసం ఉంది అని పూర్ణ శ్రద్ధతో సమాధానం ఇచ్చినప్పుడు ప్రసన్నులై ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు బాబా. అలాంటి మధురమైన అనుభవం ఆమెకి కలిగింది. డాక్టర్ కెప్టెన్ హాటేకి సాయిబాబా గ్వాలియర్లో తెల్లవారుజామున కలలో కనిపించారు. నన్ను మర్చిపోయావా అని అడిగారు. హాటే వెంటనే ఆయన పాదాలు పట్టుకుని, ఒకవేళ బిడ్డ తల్లిని మర్చిపోతే తరుణోపాయం ఎలా అని తోటలోని చిక్కుడుకాయలు కోసి స్వయంపాకానికి సరుకులు మూటకట్టి దక్షిణతో సహా ఆ చేటను బాబాకి అర్పించాడు. అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అదంతా స్వప్నమేనని అతనికి తెలిసిపోయింది. అయినా అతను ముంబైలో తన మిత్రుడికి వెంటనే ఉత్తరం రాసి నిజమైన వంట సామగ్రిని, చిక్కుడుకాయలు దక్షిణతో సహా షిరిడీకి తీసుకెళ్లి బాబాకి అర్పించమని విన్నపంచేశాడు. ఆ మిత్రుడు అలాగే చేశాక నిమోన్కర్ మర్నాడు వాటిని వండి నైవేద్యంగా తెచ్చాక బాబా వేరే దేన్నీ ముట్టకుండా చిక్కుడుకాయల కూరనే తిన్నారు. సప్తశృంగి పూజారి కాకా వైద్యకి సాయిబాబా పేరు తెలీదు. షిరిడీ ఎక్కడుందో కూడా తెలీదు. స్వప్నంలో దేవి అతనితో మనసులోని అశాంతిని పోగొట్టుకునేందుకు సాయిబాబా దగ్గరకు వెళ్లమని చెప్పింది. నిజంగానే మర్నాడు ఏ ఆలోచన లేకుండా అతనికి మాధవరావు దేశ్పాండే లాంటి వాడి సాహచర్యం లభించింది. షిరిడీకి ఏ ప్రయాస లేకుండా వెళ్ళి సాయిబాబా దర్శనాన్ని చేసుకుని మనసుని పెనవేసుకున్న అశాంతిని పోగొట్టుకుని పూర్తి ప్రశాంతిని పొందాడు. రహతాకి చెందిన ఖుషాల్ భావు మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా కళ్ళు మూతలు పడినప్పుడు బాబా స్వప్నంలోకొచ్చి అతనితో ఇలా అన్నారు, ఇప్పుడే షిరిడీకి రా. మేల్కొన్న తర్వాత షిరిడీకి వెళ్లాలని అతనికి కూడా ఎంతో కోరిక కలిగింది. కానీ గుర్రం దగ్గర లేకపోవటం వల్ల అతను వెళ్ళలేకపోయాడు. ఇంతలో ఆశ్చర్యమేమిటంటే బాబా ఆజ్ఞతో కాకాసాహెబ్ దీక్షిత్ గుర్రబ్బండి తీసుకుని అతన్ని తీసుకెళ్లేందుకొచ్చాడు. పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ ముంబైలో ఉండేవాడు. అతనికి బాబా రూపలక్షణాలు తెలీదు, దర్శనం కూడా ఎన్నడూ చేసుకోలేదు. స్వప్నంలో నా దగ్గరకు వచ్చి వెళ్ళు అని బాబా చెప్పారు. ఆయన ఉండే స్థలం ఇతనికి తెలీదు. కానీ అదే రోజు మధ్యాహ్నం దారి వెంబడి పోతుంటే దుకాణంలో ఓ ఫోటో కనిపించింది. అది ఆయనదేనని బయటపడింది. చిరునామా అడిగి అతను షిరిడీ వెళ్ళాడు. బాబాతో ఆయన సమాధి రోజు వరకు అక్కడే ఉండిపోయాడు. అలాగే రాబోయే 40వ అధ్యాయంలో వర్ణించినట్లు కీర్తిశేషులు దాభోల్కర్ హోళీ రోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు కలొచ్చింది. సాయి విశిష్టత చూడండి, అందమైన సన్యాసి వేషంలో నాకు దర్శనమిచ్చి నన్ను లేపారు. ఈరోజు నేను భోజనానికొస్తాను అన్నారు. ఇంతలో నిజంగానే మధ్యాహ్నం అందరూ భోజనం చేయబోయే ముందు దాభోల్కర్ యొక్క ఇద్దరు ముస్లిం మిత్రులు అనుకోకుండా శ్రీ సాయిబాబా అందమైన ఫోటోని తీసుకొచ్చారు. అంటే సాక్షాత్తు బాబానే భోజనానికి వచ్చారు. సరే, పై ఉదాహరణల వల్ల చదువరులకు వ్యావహారిక స్వప్నాల కన్నా దృష్టాంతాలు ఎంత వేరుగా ఉంటాయో తెలుస్తుంది. ఎందరో భావిక భక్తులకి బాబా స్వప్నంలో కనిపించారు, మాట్లాడినట్లు తోస్తుంది. కనుక ఎంతో భారంగా అయిపోయి తమకు గొప్ప ఆధ్యాత్మిక ప్రగతి కలిగిందని ఊహించుకుని లేదా తమకి బాబా సాక్షాత్కారమైందని భావించుకుని దాన్ని అందరితోనూ చెప్తూ ఉంటారు. నిజానికి వారు రాత్రింబవళ్ళు బాబా ధ్యానాన్ని నామస్మరణని చేస్తుండటం వల్ల బాబా తమకు దర్శనమివ్వాలని, తమతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా అనిపించటం వల్ల అలాంటి స్వప్నాలు వారికొస్తాయి. కానీ ఇదంతా మనసు ఆడే ఆట, కల్పనల అల్లిక. అంటే అది ఆ వ్యక్తికి బాబా పట్ల ఉన్న భక్తిని తప్పకుండా ద్యోతకం చేస్తుంటుంది. ఈ విషయం అల్పమహాత్మ్యం కలిగినదేమీ కాదు. కానీ ఈ స్వప్నాలంటే బాబా స్వయంగా తమ ఎదుట ప్రకటమై తమకాయన సాక్షాత్కరించినట్లు కాదు. దానికోసం వాళ్ళు మేల్కొన్న తర్వాత దానికి సంబంధించి ఏదైనా ప్రత్యక్ష అనుభవం వారికి రావాలి. సరే, ఇదంతా చెప్పటం ఎందుకంటే అలా పొరపాటుగా అర్థం చేసుకుని కొందరు భక్తులు అహంకారానికి ఆహారంగా పోకూడదని, దానివల్ల తమ ముందున్న ఆధ్యాత్మిక ప్రగతి సాధించటంలోని ప్రయత్నాన్ని ఆపకూడదని మాత్రమే.